అద్వైత సారంలో మనం రెండు శ్లోకాలను గురించి రెండు రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. ఒక్కసారి ఆ శ్లోకాలను మనం పునశ్చరణ చేద్దాం. గురుర్బ్రహ్మా స్వయం సాక్షాత్, సేవ్యో వంద్యో ముముక్షుభిః, నోద్వేజనీయయేవాయం. కృతజ్ఞేన వివేకినా యావదాయుక్త్రయో వంద్యో వేదాంతో గురురీశ్వరః. మనసా కర్మణా వాచా శ్రుతేరేవైష నిశ్చయః. శృతి ఈ విషయాన్ని నిశ్చయం చేసి చెప్తా ఉంది. ఏ విషయాన్ని? ఒక ముగ్గురిని మాత్రం జీవితాంతం కూడా, అంటే ఆయుష్ ఉన్నంతకాలము కూడా మర్చిపోకూడదు, వాళ్ళని వంద్యో వందనం ఆచరించాలి. ఎవరికి? వేదాంతం, గురువు, ఈశ్వరుడు అంటే పరమాత్మ. ఎలా చేయాలి? ఎలా వందనం ఆచరించాలి? మనస వాచ కర్మణ, మనోవాక్కాయాల ద్వారా. మనస్సు, వాక్కు, కాయం, చేతులతో చేసేటువంటి పని మాట ద్వారా వ్యక్తం కావాలి. మాట ద్వారా వ్యక్తమైనటువంటిది మనస్సులో ఆ భావన ఉండాలి. ఇప్పుడు ఈ మూడు కనుక ఉన్నట్లయితేనే అది త్రికరణ శుద్ధి అవుతుంది. అందుకని త్రికరణ శుద్ధిగా ఈ ముగ్గురిని కూడా వందనం ఆచరించాలా? ఎంతవరకు? ఆయుష్ ఉన్నంతవరకు. ఎవరు చెప్తారు? శృతే అంటే వేదాంతమే చెప్పింది, వేదాలే చెప్పినాయి ఈ మాట అని శంకరాచార్యుల వారు ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. దాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మూడవ శ్లోకాన్ని గురించి చెప్పుకుందాం. మూడవ శ్లోకం చూడండి. భావద్వైతం సదా కురియాత్, క్రియాద్వైతం న కర్హిచిత్, అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురుణా సహ. భావాద్వైతం సదా కురియాత్, క్రియాద్వైతం న కర్హిచిత్, అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురుణా సహ. భావాద్వైతం సదా కురియాత్. భావ అద్వైతం అంటే అద్వైతాన్ని, భావాద్వైతాన్ని హృదయంలో సదా కురియాత్, ఎల్లప్పుడు కూడా చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడు కూడా అద్వైత భావన ఉండాలి మన యొక్క హృదయంలో. అద్వైత భావన ఉండాలి. అద్వైత భావన అంటే రెండవదేది లేదు, ఉన్నదంతా ఒక్కటే. ఇక్కడ రెండుగా కనిపిస్తున్నటువంటి జగత్తు, జీవుడు రెండు ఒక్కటే, అదే పరమాత్మ. కనుక జీవుణ్ణి అనుకునేటువంటి నేను పరమాత్మనే, జగత్ అనుకునేటువంటిది కూడా పరమాత్మే, ఉన్నదంతా పరమాత్మే, పరమాత్మ కంటే అన్యముగా రెండవదేది లేదు అనేటువంటి భావన చేయాలి. భావాద్వైతం భావన ద్వారా ఇది చేయాలి. అయితే క్రియాద్వైతం నా కర్హిచిత్, క్రియలో మాత్రం ఈ అద్వైతం ఎప్పుడు చేయకూడదు, అక్కడ మాత్రం ద్వైతమే ఉండాలి. ఇదేమిటండి? భావంలో అద్వైతం ఉండాలా, క్రియలో మాత్రం ద్వైతం ఉండాలా, అద్వైతం చేయకూడదు అని అంటున్నారు. మనకేమవుతుందంటే ఇందాక చెప్పుకున్నాం త్రికరణ శుద్ధి అని, మనసులో ఏముందో పైన అదే ఉండాలి. ఆ విషయం అక్కడ, ఇక్కడ కూడా మనసులో భావాద్వైతం అద్వైతం ఉంది కదా, అందుకని క్రియలో కూడా అద్వైతం చేస్తారంటే కొంప ముడుగుద్ది, అందుకని అక్కడ చేయకూడదు. కాబట్టి క్రియలో అద్వైతం కూడదు, ఎందుకో మనం చెప్పుకుందాం. అద్వైతం త్రిషులోకేషు, ముల్లోకాల్లో ఎవరితోటైనా ఎప్పుడైనా ఎక్కడైనా అద్వైతమే ఉండాలి. కానీ నా అద్వైతం గురునా సహ, గురువుతో మాత్రం అద్వైతం ఎప్పటికీ ఉండకూడదు. ఏ స్థితిలో కూడా గురువుతో అద్వైతం పనికిరాదు. ఇక్కడ రెండు విషయాలు చెప్పారు, ఒకటేమో భావంలో అద్వైతం ఉండాలా, క్రియలో అద్వైతం ఉండకూడదు. రెండోదేమో అద్వైతం ఎవరి పట్లనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఉండాలా, కానీ గురువుతో మాత్రం కుదరదు, గురువుతో మాత్రం అద్వైతం ఉండకూడదు. రెండు విషయాలు అన్నమాట ఇక్కడ చెప్పింది. మొదటిది హృదయంలో భావాద్వైతాన్ని సదా కలిగి ఉండు అని. సాధన యొక్క చరమ దశలో అంటే సాధన బాగా అంటే మన శాస్త్రాన్ని తెలుసుకొని మనం జపము ధ్యానము ఇలా చేస్తూ ఆ సాధన బాగా స్థితిలో ఉన్నటువంటి వాడికి, సాధన బాగా పరిస్థితిలో ఉన్నటువంటి వాడికి శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి సలహా ఇస్తున్నారు ఇక్కడ. ఏమిటంటే అద్వైతం ఎల్లప్పుడూ కూడా హృదయంలో ఉండాలి అని. అద్వైతం అంటే నీవే నేను, నేనే నీవు. అద్వైతం అంటే ఏమి లేదు, నీవే నేను, నేనే నీవు. నీవు నేను ఇద్దరం లేవు, ఉన్నదంతా ఒక్కటే. సాధారణంగా పెళ్ళైన కొత్తల్లో భార్యాభర్త ఇట్లనే అనుకుంటారు, అప్పుడు అద్వైతంలోనే ఉంటారు, తర్వాత వచ్చింది ద్వైతం. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇక ద్వైతంలోకి వచ్చేస్తారు, ఇక జీవితం చివరిదాకా ద్వైతమే. అందులో ఇక్కడ కూడా ఏమిటంటే అద్వైతం భావంలో ఉండాలి. నీవే నేను, నేనే నీవు అనేటువంటి భావన. రెండవది ఏది లేదు అనేటువంటి భావన. భగవంతుడు నేను ఒక్కటే, నేనే పరమాత్మని, నేనే భగవంతుణ్ణి, భగవంతుడే నేను, నేనే పరమాత్మను అనేటువంటి ఈ భావనే ఎల్లప్పుడూ కూడా నీలో ఉండాలి. ఇది అద్వైత సిద్ధి. నిజంగా అలా ఉన్నదనుకోండి, అద్వైత సిద్ధి అది. అయితే ఈ భావన కర్మల్లో మాత్రం ఉండకూడదు, కర్మల్లో మాత్రం అద్వైత భావన ఉండకూడదు. భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తున్నాం, ఇది కర్మ. పూజ చేస్తున్నాం కదా, పూజ చేసిన తర్వాత నైవేద్యం సమర్పిస్తాం. ఈ నైవేద్యం సమర్పించినప్పుడు మనకు వచ్చింది అద్వైత భావన, భగవంతుడు నేను ఒక్కటే కదా, నేనే భగవంతుడు, భగవంతుడే నేను కదా. ఇప్పటివరకు ఏదో పొరపాటునో గ్రహపాటునో చేశాను పూజ ఈ విగ్రహానికి, అది నేను ఒకటే గనక దాని నోట్లో పెడతందుకు నా నోట్లో పెట్టుకుంటా. ఇది భావాద్వైతం ఉండాలి, క్రియాద్వైతం ఉండకూడదు అని. అంటే క్రియ చేసేటప్పుడు, పని చేసేటప్పుడు మాత్రం ఇది ఉండకూడదు అంటానికి కారణం ఏంటంటే ఇది, అప్పుడు కూడా అక్కడే నోట్లో పెట్టాలి, ఆ మిగిలినటువంటిదే మనకు ప్రసాదం ఉంది. కాబట్టి ఈ ప్రకారంగా ఏమండి, నేనే భగవంతుడు కనుక ఆ పుచ్చుకునేదో మొత్తం నేనే పుచ్చుకుంటాను అనేటువంటి భావన బతికిరాదు. అదేవిధంగా ఓ బిచ్చగాడు వచ్చాడు, బిచ్చగాడిని కూడా పరమాత్మగా చూడాలి, ఇది భావాద్వైతం. బిచ్చగాడిని కూడా పరమాత్మగా చూడాలి. కాబట్టి బిచ్చగాడికి ఏదో మనం ఇవ్వాలి, ఓ రూపాయ అర్ధ రూపాయ ఇవ్వాలి కదా. అది ఇవ్వబోయేటప్పుడు మనకు గుర్తుకొచ్చింది అద్వైతం, వాడు నేను ఒకటే కదా అందుకని నా జేబులో వేసుకుంటా. అంటే కొంతమందికి ఇది బాగానే పనికొస్తుంది, కాకపోతే ఏమిటంటే ఈ అద్వైతం మాత్రం సరిపోదు. అంటే ఇక్కడ మాత్రం అద్వైతం పనికి, క్రియలో మాత్రం అద్వైతం పనికిరాదు అని. అట్లాగే పరమాత్మ అచరుడు అంటే కదలకుండా ఉండేటువంటి వాడు. పరమాత్మ సర్వవ్యాపి కదా, పరమాత్మ లేనటువంటి చోటు లేదుగా, అందుకని పరమాత్మ కదలటానికి ఇల్లేదు. మనం కదలాలంటే పక్కన ఖాళీ స్థలం ఉండాలి, ఉంటేగా మనం కదిలేది. ఇప్పుడు నా చేతులు అటు ఇటు కదులుతున్నాయంటే ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలం లేక పూర్తిగా బీసిపోయింది అనుకో, ఇక అవతలికి పోవటానికి. కనుక పరమాత్మ అచరుడు, కదలిక లేనటువంటి వాడు. నేనే పరమాత్మని కాబట్టి నేను కూడా కదలిక లేని వాడిని. ఆమెను కదలకుండా కొయ్యలాగా కూర్చుంటే పనులేమి జరగవు, అందుకని అట్టు కూర్చోకూడదు. కాబట్టి క్రియలో మాత్రం అద్వైతం కూడదు అని ఒక ఆయన అన్నాడు. ఏమండి నీవే నేను నేనే నీవంటున్నారు కదా, పాము నేనే నేనే పాము. కాబట్టి ఆ పావును తీసుకొచ్చి మెళ్ళలో వేసుకుంటా, అక్కడ మాత్రం ఉపాయపడదు. మనసులో అనుకో, దూరంగా చూచి ఆ పాము నేను, ఆ పాములో పరమాత్మ, ఆ పామే పరమాత్మ, నేను పరమాత్మనే. ఆ నామరూపాలు తొలగిస్తే అక్కడ పరమాత్మ, ఈ నామరూపాలు తొలగిస్తే ఇక్కడ పరమాత్మ, కాబట్టి రెండు పరమాత్మ. అంతవరకు బాగానే ఉంది, కానీ పావును తీసుకొచ్చి మెళ్ళలో వేసుకుంటుంది. ఓ ఉప్పులే ఉంటుంది అనుకోండి, ఒక అడవిలో కూడా పోతాను, ఆ ఉప్పులు వచ్చింది ఎదురుగా, అదే ఎదురుగా కూర్చుంది, అది నేను పరమాత్మే కదా. కాబట్టి దాంతో ఆ స్నేహం చేసుకుందామని పోయి ఆమె దాని నోట్లో చేయి పెట్టామనుకో, కచక్కన కొరుకుంది. అందుకని అక్కడ మాత్రం అద్వైతం కుదరదు. కనుక ఈ ప్రకారంగా భావంలో అద్వైతం ఉండాలి, కానీ క్రియలో మాత్రం అద్వైతం ఉండకూడదు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. అంటే మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ద్వైత భావనతోనే చేస్తూ ఉంటాం. ద్వైత భావనతోనే చేస్తూ ఉండాలా, ద్వైత బుద్ధితోనే చేస్తూ ఉండాలా. కానీ ఆ పనులు చేసేటప్పుడు కూడా నీ భావం మాత్రం అద్వైతంలో ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. మనం పోతా పోతా ఎంతోమందిని చూస్తూ ఉంటాం, చూస్తుంటే అందరూ కూడా పరమాత్మే, ఆ కనిపించినట్టు ఎదురుగా కనిపించినటువంటి వ్యక్తి పరమాత్మ, ఎదురుగా కనిపించినటువంటి ఓ ముసలాయన నడవలేక నడవలేక నడుస్తున్నాడు పరమాత్మ, అదిగో పక్కన కుక్క పరిగెత్తా ఉంది పరమాత్మ. అలా అన్నిటినీ పరమాత్మగా భావించు, భావం మాత్రమే, క్రియ మాత్రం పనికిరాదు. నువ్వు నేను పరమాత్మే కదా కుక్కను వాటేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకని ఇలా భావాద్వైతం సదా కురియాత్, అలాగనే అంటే ఎల్లప్పుడూ కూడా భావాద్వైతం చేయాలి, క్రియాద్వైతం మాత్రం నా కలిగించి ఎప్పుడు కూడా చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు క్రియాద్వైతం. ఇక అద్వైతం త్రిషు లోకేష్, ముల్లోకాల్లో ఎక్కడైనా సరే అద్వైతమే ఉండాలి. ఎందుకనంటే అద్వైతం అని అంటే నేను పరమాత్మని అనేటువంటి స్థితే అద్వైతం. నేను పరమాత్మని అనేటువంటి స్థితికి కనుక రాకపోతే మళ్ళీ మళ్ళీ ఈ జన్మలు ఎత్తాల్సిందే, మళ్ళీ మళ్ళీ దుఃఖాలు పడాల్సిందే, మళ్ళీ మళ్ళీ అలసడులు ఆందోళనలు చెందాల్సిందే. అందుకోసమే మనం పుట్టింది, అందుకోసం మనకి మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ వచ్చింది దేనికంటే మళ్ళీ జన్మ రాహిత్యం కోసం, జన్మ లేకుండా చేసుకోవటం కోసం, సమస్తమైనటువంటి దుఃఖాలు లేకుండా చేసుకోవటం కోసం. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి. దుఃఖం పూర్తిగా పోవాలి, పోవాలి అని అంటే మళ్ళీ రాకుండా ఉండేటట్టుగా పోవాలి, శాశ్వతమైనటువంటి ఆనందం ఉండాలి. జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి పోయామనుకోండి, ఆయన 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో మన జబ్బు తగ్గిస్తాడు. మళ్ళీ కొంతకాలానికి అదే జబ్బు రావచ్చు, ఇంకో జబ్బు రావచ్చు, రాదని గ్యారంటీ లేదు. ఆయన వచ్చిన దాన్ని తగ్గిస్తాడు, కానీ ఎప్పటికీ రాకుండా చేయటం మాత్రం ఆయన వల్ల కాదు. కాబట్టి మనం కూడా ఏదైనా దుఃఖం కనుక వస్తే దుఃఖాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మళ్ళీ ఆ దుఃఖం రాదని గ్యారంటీ అనేది వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మస్థితిలో ఉన్నావో, అద్వైత భావంలో ఉన్నావో, నేను ఆత్మననేటువంటి భావంలో ఉన్నావో, నేను ఆత్మననేటువంటి స్థిర నిశ్చయం నీకు కలిగిందో, ఇక మళ్ళీ ఈ దుఃఖం అనేటువంటిది వచ్చే అవకాశం లేదు. ఎందుకనంటే నువ్వు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మవి, ఇంతకుముందేమో దుఃఖ స్వరూపమైనటువంటి జీవుడివి, ఇప్పుడేమో ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మవి. కాబట్టి ఆనంద స్వరూప ఆత్మవి కనుక ఎప్పుడూ ఆనందమే ఆనందం, కానీ దుఃఖం అంటే ఎట్టా ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి ఆ ప్రకారంగా దుఃఖాన్ని పూర్తిగా తొలగించుకొని శాశ్వతమైనటువంటి ఆనందంలో నిలవాలంటే మళ్ళీ జన్మ లేకుండా జన్మ రాహిత్యాన్ని పొందాలి. ఆ జన్మ రాహిత్యమే మోక్షం. ఆ మోక్షాన్ని పొందడానికే మనం మానవ దేహంతో వచ్చాం. ఇంతకు ముందు కూడా కోటానుకోట్ల జన్మలు ఎత్తావు. ఆ జన్మల్లో ఏ పక్షిగానో జంతువుగానో పశువుగానో క్రిమిగానో కీటకంగానో నల్లిగానో బలిగానో పిలిగానో ఎట్టో పుట్టాను. అన్ని వేస్ట్ వృధాయిపోయినాయి జన్మలన్నీ కూడా. కానీ ఎక్కడో మనం కొన్ని జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం కారణంగా మానవ జన్మ వచ్చింది. వచ్చిన మానవ జన్మలను సక్రమంగా వినియోగించుకోవాలా? ఏదో కొద్ది కొద్దిగా పుణ్యకార్యాలు, పాపాలు పుణ్యాలు అన్నీ చేసుకుంటూ వచ్చాం. ఆ పుణ్యాల యొక్క ఫలితంగానే ఇప్పుడు ఇదిగో ఈ ఆత్మజ్ఞానాన్ని అందుకునేటువంటి జీవితం, ఆత్మజ్ఞానాన్ని అందుకోవటానికి అవకాశం కలిగినటువంటి ఈ మానవ దేహం మనకు వచ్చింది. ఈ వచ్చినటువంటి దాన్ని అందుకోసం వినియోగించుకోవాలి. ఎందుకోసమైతే మనం వచ్చామో అందుకోసమే మనం ప్రయత్నం చేయాలి. పరీక్ష రాయటం కోసం అని చెప్పి పరీక్ష ఫీజు ఇచ్చి అబ్బాయికి పంపిస్తే దారిలో లాటరీ వేసి ఆ డబ్బు కాస్త పోగొట్టుకున్నాడు అనుకోండి, వాడిని ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ముక్క చివట్లు పెడతాం. ఎందుకోసమైతే మనం డబ్బు ఇచ్చామో అందుకోసమే వాడు వినియోగించుకోవాలి. ఇంకో దానికి వినియోగిస్తే వాడిని తిడతాం. మరి భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడు ఈ మానవ జన్మ అని అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవయ్యా, మోక్షాన్ని పొందవయ్యా. ఇంతకుముందు చాలాసార్లు నువ్వు ఇట్లనే వేస్ట్ చేసుకుంటే నీకు మానవ జన్మ లేకుండా జంతు జన్మలు ఇచ్చాను, కానీ మళ్ళీ ఒక్కసారి ప్రయత్నం చేస్తున్నా, నువ్వు చేసుకున్నటువంటి పుణ్యాల కారణంగా ఇదిగో మానవ దేహాన్ని ఇచ్చి పంపిస్తున్నానని ఇచ్చి పంపించాడు. మరి మళ్ళీ కూడా మనం అట్నే చేస్తే మళ్ళీ అంటే కుక్క జన్మ, నక్క జన్మ, పిల్లి జన్మ, బలి జన్మ వస్తుంది. అందుకని అలా కాకుండా మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కనుక పొందాలంటే జన్మరాహిత్యం మోక్షం కావాలి కనుక ఈ అద్వైత భావనలోనే మనం నిలవాల. అలా నిలిచినప్పుడు ఈ సాధన మనం సంపూర్ణంగా ఈ జన్మలో చేస్తే ఈ జన్మలోనే మోక్షం, మళ్ళీ జన్మ ఉండదు. ఒకవేళ కొంత దూరం వచ్చి మనం ప్రయాణం కనుక ఆగిపోతే ఏ కారణం చేతనైనా ప్రాణం పోవటం వల్ల కానీ మనసు మారిపోవటం వల్ల కానీ మళ్ళీ వచ్చేటువంటి జన్మ దీనికి అనుగుణమైనటువంటి జన్మే వస్తుంది. ఆ ప్రకారంగా మనం అడుగడుగు మెట్టు మెట్టు కూడా అలా ఎక్కుతూ వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. కానీ మెట్టు మెట్టు కూడా బంతి ఎట్టయితే ఓ మెట్టు మీద పడి కిందకు అలా పరిగెత్తుకుంటా వస్తుందో అట్లా మనం దిగజారిపోకూడదు. అందుకనే ఖచ్చితంగా మనం ఈ అద్వైత భావనలోనే ఉండాలి అని దీన్నే ఇక్కడ ఏం చెప్పారు, ఈ అద్వైత భావన త్రిషు లోకేషు ముల్లోకాల్లో అన్నారు. ఆ లోకాల్లో సంగతి మనకు తెలియదు కదా, ఈ లోకం సంగతే మనకు తెలుసు. అందుకని ఎవరిని చూచినా, ఎక్కడ చూచినా, ఎప్పుడు చూచినా, దేన్ని చూచినా, అది పశువైనా పక్షి అయినా క్రిమైనా కీటకమైనా కుక్క అయినా పిల్లి అయినా బల్లి అయినా నల్లి అయినా ఏదైనా సరే అది పరమాత్మే అనేటువంటి భావన రావాలి. ఏమండి కుక్కను చూస్తా పరమాత్మని ఎట్టనుకుంటామండి? ఎప్పుడో కాశీకి పోయి వచ్చినప్పుడు ఒక్కరోజు అంటే అనుకుంటాం, కానీ దాని మెడలో గారెలు దండేసి మిగతా రోజుల్లో అనుకోవండి. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సమస్తమైనటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు కూడా పరమాత్మ యొక్క ప్రతిరూపాలే. పరమాత్మ ఈ నామరూపాలను తగిలించుకొని ఈ జీవుడయ్యాడు. నామరూపాలను వదిలించుకొని ఈ జీవుడు కాస్త మళ్ళీ పరమాత్మ కావాలి. ఈ ఈ సులువు కనుక మనకి తెలిసిందా, ఇప్పుడు నువ్వు ఎవరిని చూచినా కూడా అక్కడ నువ్వు చైతన్యాన్ని చూడు. నడవలేక నడవలేక నడిచేటువంటి ఒక ముసలివాడో ముసలమ్మో ఉంది, నడవలేక నడవలేక నడుస్తున్నారు. ఆ చైతన్యం వాళ్ళకి ఎట్లొచ్చింది? ఒక పంది పక్కన్నటువంటి బురద గుంటలో దిగి ఒకటేమైన ఈత కొడతా ఉంది, ఆ చైతన్యం దానికి ఎట్లా వచ్చింది? పంది నీకు అసహ్యకరమైనటువంటిదే, అది దిగిన బురద అసహ్యకరమైనటువంటిదే, కానీ ఆ పందికి ఆ చైతన్యం ఎట్టొచ్చింది? ఆ కదలికి ఎట్టొచ్చింది? ఆత్మ చైతన్యం వల్ల. అంటే అక్కడ కూడా ఆత్మ చైతన్యమే ఉంది. అలాగనే నీకు ఏది కనుక పక్షి కనపడ్డా, మనిషి కనపడ్డా, పశువు కనపడ్డా, ఏది కనపడ్డా సరే నువ్వు అలా భావించాలి. అసలు రహస్యం ఏమిటనంటే పరమాత్మని మనం ఎప్పుడు కూడా డైరెక్ట్గా చూడలేము. పరమాత్మని దర్శించాలనేటువంటి కోరిక నీకుందా? నామరూపాల ద్వారానే దర్శించాల. కరెంట్ అనేటువంటి తీగలో ఉంది, కానీ మీరు చూడగలుగుతారా? ఎవరైనా చూడలేరు. ఉన్నదో లేదో కూడా తెలియదు. అది ఉన్నదో లేదో తెలియాలంటే ఒక లైటో బల్బో ఫ్యానో ఏదో ఒకటి కనుక ఉంటే అది ఆడుతుంటే కరెంట్ ఉందని అనుకుంటాం, ఆడకపోతేనేమో స్విచ్ వేసినా కూడా ఎలక్ట్రిక్ కరెంట్ లేదు. కాబట్టి కరెంటుని, కనిపించినటువంటి కరెంటుని కనుక చూడాలంటే బల్బు ద్వారా చూచినట్టుగా, కనిపించినటువంటి పరమాత్మను కనుక చూడాలంటే ఈ జీవకోటి ద్వారానే చూడాలి. మనిషి కానీ జంతువు కానీ పశువు కానీ పక్షి కానీ క్రిమి కానీ కీటకం కానీ ఏదైనా సరే అదిగో వాటి ద్వారానే చూడాలి. కాబట్టి పరమాత్మను నేను చూస్తున్నాను అనేటువంటి భావన ఉండాల. ఇంకా కావాలంటే లోపల మనసులో, ఓ పరమాత్మ ఈ రూపంలో నాకు దర్శనమిచ్చావా అని మనం లోపల నమస్కారం పెట్టుకోవాలి. బయటికి పెడితే ఎవరు నవ్వుతారేమో అనుకుంటే లోపల పెట్టుకోవాలి. కాబట్టి ఎవరిని చూసినా దేన్ని చూసినా నమస్కారం పెట్టుకో. కుక్కను చూసినా నమస్కారం పెట్టుకో, పందిని చూసినా నమస్కారం పెట్టుకో. ఏమైంది లోపలేగా నువ్వు పైకి కాదుగా, ఎవరిని చూస్తారేమో మనం నవ్వుతారేమో అనుకోటానికి. కాబట్టి ఆ రకమైనటువంటి భావన ఇప్పుడు నీకు కలగాలి. ఎందుకన్నానంటే పరమాత్మని ఎప్పుడు దర్శిస్తావనంటే ఏదో ఒక నామరూపాలతో ఉన్నప్పుడే దర్శిస్తాం. నామరూపాలతో లేకపోతే పరమాత్మను దర్శించలేదు. ఏమండి పరమాత్మ ఇక్కడ ఉన్నాడా అన్న, నేను ఇక్కడ రౌండ్ గీశాను, ఇక్కడ ఉన్నాడా పరమాత్మ అంటే ఏం చెప్తారు? ఉన్నాడని చెప్తారు. చూడగలుగుతారా? చూడండి. కానీ ఇక్కడ ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎట్టున్నాడు? ఇగో చేతులు కదులుతున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, వాక్ మాట్లాడుతూ ఉంది. వీటన్నిటికి కావాల్సినటువంటి శక్తి ఆ పరమాత్మ నుంచి వస్తుంది. కాబట్టి ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లోనే ఉండి వీటికి వేరుగా ఉండి వీటికి అంటకుండా ఉండి వీటికి చైతన్యాన్ని ఇస్తూ, ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యమే పరమాత్మ. కనుక పరమాత్మని అట్లా దర్శించాలా? దర్శించండి, ప్రతిరోజు దర్శించండి, ప్రతి క్షణము దర్శించండి. ఇది అద్వైతం త్రిషులోకేషు. ముల్లోకాల్లో అద్వైతాన్నే దర్శించాలి, అద్వైతాన్నే భావించాలి, అద్వైత స్థితిలోనే ఉండాలి. అయితే నా అద్వైతం గురుణాసహ, అయితే గురువుతో మాత్రం అద్వైతం వద్దంటున్నాడు. మరి ఇప్పుడు గురువు కనపడ్డాడు అనుకోండి, నేను పరమాత్మ, గురువు పరమాత్మ, అద్వైతం అంటే నేనే నువ్వు, నువ్వే నేను. కాబట్టి గురువు కనపడంగానే నువ్వే నేను, నేనే నువ్వు అని ఆమెను వాటేసుకోవటం, నేనే నువ్వు, నువ్వే నేను. కాబట్టి ఆయన ముందు కూర్చుంటే కాళ్ళ సాకి కూర్చోటం, ఎలాంటి పనికిరావు. అంటే ఒక్క గురువు పట్ల మాత్రం, అన్నింటి పట్ల, దేవతల పట్ల కూడా అద్వైతమే. ఒక దేవ, ఒక విగ్రహం, ఒక దేవత విగ్రహం దగ్గరికి పోయావు, పూజ చేస్తున్నావు, నీవే నేను, నేనే నీవు, నీవెవరు, నేనెవరు. నమస్కారం పెడుతున్నది ఈ జీవుడు, ఆ నమస్కారం తీసుకుంటున్నది నువ్వు. నువ్వంటే నాలోనే ఉన్నటువంటి ఆత్మ చైతన్యం అనుకో, తప్పలేదు. కానీ గురువు దగ్గరికి పోయి నువ్వే నేను, నేనే నీవు, నువ్వు గురువేంది, నేను శిష్యుడేంది, నేనే గురువుని అని లోపల కూడా అనుకోకూడదు. పైకి అంటాం కాదు, పైకి ఎట్టదు అంటాం, కానీ లోపల కూడా అలా అనుకోకూడదు. అదే ఇక్కడ చెప్తుంది. అంటే గురువుని ద్వైత బుద్ధితో చూడకూడదు, గురువుని అద్వైత బుద్ధితోనే చూడాలి. క్రియలో కూడా ఇక్కడ అద్వైతమే, గురువు పట్ల మాత్రం క్రియలో కూడా అద్వైతమే. ఇక చివరికి ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత శిష్యుడి పరిస్థితి ఏమిటండి అని అంటే, ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత, మోక్షాన్ని పొందిన తర్వాత శిష్యుడు అనేటువంటి వాడు పరమాత్మ, పరమాత్మ అయ్యాడుగా. కానీ ఆ శిష్యుడికి అంతకుముందు జ్ఞానాన్ని అందించినటువంటి గురువు ఉన్నాడు. మరి ఆ గురువు ఆయన పరమాత్మ. కాబట్టి నేను పరమాత్మ, ఆయన పరమాత్మ. కాబట్టి ఇప్పుడు ఆయనకి నమస్కారం చేయాల్సిన పని నాకేం లేదు. ఈ దేహం కూడా ఆయనకి నమస్కారం చేయాల్సిన పనిలే, ఎందుకంటే ఈ దేహం వదిలేశా, నాకేం సంబంధం లేదు. నేను పరమాత్మని, ఆయన పరమాత్మ. ఆయన దేహం ఆయన వదిలేశాడు, నా దేహం నేను వదిలేశాను, నేను ఇంకెందుకు నమస్కారం పెడతాం? అని అనుకోకూడదట, అది చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి మోక్షాన్ని పొందిన తర్వాత కూడా గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. అంటే గురుబోధని వినేటప్పుడు అద్వైత భావన పనికిరాదు. ఇంకెప్పుడెప్పుడు పనికిరాదు అని అంటే గురుబోధన వినేటప్పుడు కూడా అద్వైత స్థితి పనికిరాదు. ఇక్కడ ఏదో చెబుతున్నాం అనుకోండి, మీరు అక్కడ కూర్చొని అనుకున్నారు, ఎందుకు అనుకోమన్నాగా, కాబట్టి నేను పరమాత్మని, పరమాత్మని కనుక నాకు ఇంకేమీ అక్కర్లేదు, ఆయన చెప్పేదాంతో నాకేం సంబంధం లేదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, నేను పరమాత్మని అని కనుక కూర్చున్నారనుకోండి, ఈ చెప్పేది ఎక్కడికి ఒక్క ముక్క కూడా మనకి లోపలికి పోదు. అలాగనే నేను మాట్లాడేవాడిని, నేను వినేవాడిని, నేను చూచేవాడిని, ఇవన్నీ నేను కాదు, నేను ఆత్మని, నేను బ్రహ్మాన్ని, నేను సాక్షిని అని భావిస్తూ ఏమీ వినకుండా, చెప్పిన పని చేయకుండా, ఏ సాధన లేకుండా అలాగనుకుంటే ఏమవుతుంది, వాళ్ళు కూడా అధోగతి పతనమే. కాబట్టి మోక్షాన్ని అందుకునేంతవరకు గురువు పట్ల అద్వైత భావన పనికిరాదు, మోక్షాన్ని అందుకున్న తర్వాత కూడా గురువు పట్ల అద్వైత భావన పనికిరాదు. గురువు దగ్గర ఎప్పుడు కూడా శిష్యుడిగానే ఉండాలి. నేనే గురువు, గురువే నేను అని తనకు తానే నమస్కారం చేసుకోవటము, లేదా తన యొక్క పాదాలకు తానే పూజ చేసుకోవటము, ఇవి చేయకూడదు. ఎందుకంటే గురువుకి నమస్కారం పెట్టాల్సి వచ్చింది. గురువు నేను ఇద్దరు ఒకటేగా, కాబట్టి నాకు నేను నమస్కారం పెట్టుకుంటాను. ఆహా, పాద పూజ చేయాలనుకోండి, గురువు చేయాలన్నారు కదా, గురువే అంటే నేనేగా, నేనే గురువు, గురువే నేను కదా, కాబట్టి నా కాళ్ళకి నేనే పెట్టుకుంటాను నమస్కారం, నా కాళ్ళకి నేనే పాద పూజ చేసుకుంటాను, నా నెత్తి నా కా నా నీళ్ళు నేనే చల్లుకుంటాను, ఇది మాత్రం కూడదు అని చెబుతున్నాను. ఈ ప్రకారంగా మనకి రెండు విషయాలని ఈ శ్లోకంలో మనకి స్పష్టం చేయడం జరిగింది. ఆ రెండు విషయాలు ఏమిటి, ఒకటేమో అద్వైతం, అద్వైత భావన అనేటువంటిది ఏదైతే ఉందో అది భావన మాదిరిగా, ఆ భావన మాత్రమే ఉండాలా, క్రియలో మాత్రం అద్వైతం ఉండకూడదు, అది ద్వైత బుద్ధే ఉండాలి. ఇక రెండవది, అద్వైతం అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో అన్ని వేళలా అందరి పట్ల ఉండాల్సిందే, ఒక్క గురువు పట్ల మాత్రం అద్వైత భావన పనికిరాదు, గురువు దగ్గర మాత్రం అద్వైతం పనికిరాదు, క్రియలో అద్వైతం పనికిరాదు, గురువు దగ్గర అద్వైతం పనికిరాదు, ఇక మిగతా మొత్తం అద్వైత భావనలోనే ఉండాలి. మనం చేసేటువంటి సాధన అంతా అద్వైత సాధన కాబట్టి అద్వైత భావనలోనే ఉండాలా అని ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్పి ఈ మూడు శ్లోకాలతోటి కూడా ఈ అద్వైత సారాన్ని ముగిస్తున్నాడు శంకరాచార్యుల వారు. కేవలం మూడు శ్లోకాలతోటే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఒక పరిపక్వమైనటువంటి వ్యక్తి ఆ మండల మిశ్రుడు అనేటువంటి వాడిని చెప్తున్నాడు. ఈ ప్రకారంగా బ్రహ్మజ్ఞానం అనేటువంటి అమృతాన్ని అందించేటువంటి ఆది శంకరాచార్యుల వారు పండితుడైనటువంటి మండల మిశ్రునికి, ఆ మండల మిశ్రుడికే శంకరాచార్యుల యొక్క శిష్యుడైన తర్వాత ఆయనకి సురేశ్వరాచార్యులు అని పేరు. ఆ సురేశ్వరాచార్యుడు ఆయనకి వేదాంత సారాన్ని, అద్వైత సారాన్ని ఈ మూడు శ్లోకాల ద్వారా ఉపదేశం చేయటం జరిగింది. అనేక జన్మల్లో చేసుకున్నటువంటి సుకృతం కారణంగా మానవ జన్మని పొంది గురువుని ఆశ్రయించి మోక్షప్రాప్తికై ప్రయత్నం చేసే, సాధనలు చేసేటువంటి శిష్యులు ఈ తత్వోపదేశాన్ని, ఈ తత్వాది, ఈ మూడు శ్లోకాల ఆంతర్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని దాన్ని శిరసావహించి దాన్ని ఆచరణలో పెట్టుకొని తప్పకుండా పాటించి జన్మని ధన్యం చేసుకోవాలి. కాబట్టి మీరు కూడా ఈ మూడు శ్లోకాల యొక్క భావాన్ని నిశితంగా పరిశీలన చేయండి, జాగ్రత్తగా మననం చేయండి. మూడే మూడు శ్లోకాలు కనుక అలా జాగ్రత్తగా మననం చేసి ఆచరించి ధన్యత చెందగలరని, ఈ జన్మలోనే మోక్షాన్ని పొందగలరని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇది ముగించేస్తాను.